హలో, బిజినెస్ లైన్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ది, సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఒక డిసిషన్ తీసుకుంది. ఇదేంటంటే, సోయామీల్ జెనెటికల్లీ మాడిఫైడ్ సోయాబీన్ ఇంపోర్ట్కి అలో చేసిందన్నమాట. దేని గురించి అలో చేసిందంటే, ఇండియాలో సోయామీల్ అది కాస్ట్ పెరిగిపోయింది. 1 టన్కి 1 లాక్ దాటిపోయింది. సో చాలా ఎక్కువైపోయింది. మామూలుగా మనం దీన్ని ఫుడ్ కోసం వాడము, అంటే ఫుడ్ కోసం వాడతారు కొంతమంది, మీల్ మేకర్ అన్నట్లు వాడతాం. కానీ ఈ దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, మన లైఫ్ స్టాక్ ఫీడింగ్ ఉంటుంది కదా, అంటే పౌల్ట్రీ ఫామ్ కానీ లేకపోతే పిగ్ ఫామ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ ఫీడింగ్కి మెయిన్గా ఈ సోయాదాన్ చంక్స్ తోటే వాళ్ళు ఫీడ్ తయారు చేస్తారు అన్నమాట. దానికి వేరేవి కలిపి దానికి ఫుడ్ తయారు చేస్తారు. దానికి ఏంటి, ఆ ప్రైస్ అనేది పెరిగిపోయింది చాలా, 1 లాక్ అయింది టన్కి. అందుకే మనకి ఏంటి, పౌల్ట్రీ ప్రైస్ కూడా చాలా పెరిగిపోయినాయి. లాస్ట్ మొన్నటి వరకు 240 అట్లా రీటైల్ ప్రైస్ 240 అట్లా ఉండే కేజీ, ఇప్పుడు మళ్ళీ శ్రావణ మాసం అట్లా స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు తినట్లేదు కాబట్టి మళ్ళీ ప్రైస్ తగ్గింది. కానీ ఆ లాస్ట్ 1-2 మంత్స్ చికెన్ రేట్ పెరగడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఫీడింగ్ కాస్ట్ పెరిగింది. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అలో చేస్తుంది అనమాట జిఎం సోయామీల్. జిఎం అంటే జెనెటికలీ మాడిఫైడ్. సో దీని గురించి ఒక ఆపోజిషన్ వచ్చింది. ఎందుకంటే మనం న్యాచురల్గా వచ్చేది ఉంటుంది, జెనెటిక్గా మాడిఫై చేసింది ఉంటుంది. ఈ జెనెటిక్గా మాడిఫై చేసిన దానికి ఏంటంటే కొంచెం ఎక్కువ క్లియరెన్సెస్ కావాలి. మనకి ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అంటే ఏం లేదు, జస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అనుకోండి, అట్లా ఎకాలజీ ఎన్విరాన్మెంట్ దాని రిలేటెడ్ ఒక కమిటీ. అదేం చేస్తుంది అంటే, ఇట్లాంటివి ఏదన్నా మాడిఫై చేసిన అట్లాంటి వాటి మీద స్ట్రిక్ట్ కండిషన్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే మనము కాటన్లో తీసుకున్నా కూడా జిఎం కాటన్ అదేంటి, ఈల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏమవుతుంది, వాటర్ తొందర అయిపోకూడుతుంది, అక్కడ ల్యాండ్ ఫెర్టిలిటీ తగ్గిస్తుంది. అట్లనే రైస్లో కూడా వెరైటీ ఉంటుంది. జెనెటికలీ మాడిఫైడ్ రైస్ చైనా నుంచి అప్పట్లో వచ్చింది, మన 4-5 ఇయర్స్ బ్యాక్ న్యూస్ ఇది. అప్పట్లో చాలా ఇంపోర్ట్ జరిగింది. దాని ద్వారా ఇండియా వాటివి అక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద 100 ఎకర్స్ ఉందనుకోండి, దాంట్లో ఒక చిన్న కలుపు మొక్క చాలు మిగతాదంతా స్ప్రెడ్ అవ్వడానికి. ఇక్కడ ఇది కూడా అదే జరుగుతుంది. జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్ పక్కన వేరే ఏవైతే ఉంటాయో వాటన్నిటి క్యారెక్టరిస్టిక్స్ చచ్చిపోతాయి, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. చచ్చిపోతాయని కాదు, వాటి క్యారెక్టరిస్టిక్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఆ వేరేవి నష్టమవుతుంది, మళ్ళీ ల్యాండ్ ఫెర్టిలిటీ తగ్గుతుంది. అట్లా అందుకే దీన్ని అపోజ్ చేయడానికి చాలామంది ఉంటారన్నమాట. గవర్నమెంట్ ఏమంటుంది, లేదు మాకు ఇద్దరు, ఇప్పుడు ఒక కమిటీ పేరు చెప్పుకున్నాం కదా, ఆ కమిటీ వాళ్ళు మాకు గో అహెడ్ ఇచ్చారు. అది కాకుండా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, FSSAI, వాళ్ళు కూడా మాకు ఏంటి, వాళ్ళు కూడా మాకు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు అని అంటున్నారు. ఈ అపోజిషన్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరు, యాంటీ జియోము అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, వీళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట ఇట్లాంటివి. అది అంటే వాళ్ళేం తప్పు కాదు, వాళ్ళే. అదేంటంటే, ఈ జెనెటికల్లీ మాడిఫైడ్వి మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, అవి ఇండియాలో గ్రో చేయడం స్టార్ట్ చేసామనుకోండి, మన లోకల్ వెరైటీస్ ఉంటాయి కదా, అవి దెబ్బతింటాయి. ప్రతి దాంట్లో అదే జరిగింది, కాటన్లో అదే జరిగింది, ప్యాడీలో అదే జరిగింది. మన లోకల్ వెరైటీస్ అన్నీ ఎప్పుడో దాదాపు అంతరించిపోయిన స్టేజ్కి వచ్చేసినాయి, ఇప్పుడు అన్నీ జిఎం వెరైటీసే. సో అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు అప్రూవల్ తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నది మాకు అబ్జెక్షన్ రాలేదంటుంది అంతే. అక్కడ అబ్జెక్షన్ ఎందుకు రాలేదంటే, ఒక క్యారెక్టర్ ఒక చేంజ్ ఉంటుంది. సెంట్రల్గా ఈ కమిటీ ఏం చేస్తుంది, జస్ట్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ని మాత్రమే వీళ్ళు టెస్ట్ చేయగలుగుతారు. అందుకే ఆ కమిటీ రిప్లై కూడా ఏమిచ్చింది అంటే, ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం కాదు, ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రోడక్ట్. ఎందుకంటే దీంట్లో మనం ఏంటి, ఒక లైఫ్ని క్రియేట్ చేయట్లేదు, దీని నుంచి జస్ట్ ఫీడ్ కోసం వాడుతున్నాం అంతే. సో ఇది ప్రోడక్ట్ కాబట్టి ఇది మా పర్వ్యూలోకి రాదు అన్నారు. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏమన్నారు, ఇది ఫుడ్ కాదు అసలు, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ తినరు కదా, ఇది తినేది ఎవరు, లైఫ్ స్టాక్కి ఫీడింగ్లా వాడతాము, హ్యూమన్ బీయింగ్స్ తినదు కాబట్టి దాని సేఫ్టీ మెజర్స్. ఇప్పుడు FSSAI ఏం చేస్తుంది అంటే, ఒక ఇప్పుడు మ్యాగీ, అప్పట్లో మ్యాగీలో ఎక్కువ మెగ్నీషియం అవి ఎక్కువ ఉన్నాయని కంప్లైంట్స్ వచ్చినాయి. అప్పుడు FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేశారు, అది ల్యాబ్ తీసుకొని టెస్టింగ్ పంపించి అదంతా చేశారు. ఎందుకు చేశారు, అది తినేది ఎవరు, హ్యూమన్ బీయింగ్స్ తింటున్నాం అందుకని వాళ్ళు చేశారు. ఇక్కడ ఈ సోయామీల్ ఏంటి, సోయామీల్ జస్ట్ లైఫ్ స్టాక్కి ఫీడింగ్లా వాడుతున్నారు, అంటే హ్యూమన్ బీయింగ్ మీద ఎఫెక్ట్ ఏం లేదు కదా అని వాళ్ళు కూడా మా పరిధిలోకి రాదు అని చెప్పి ఇద్దరు, అంటే మేము వాళ్ళు ఏంటి, ఇది మంచి ప్రోడక్ట్ అని సర్టిఫై చేయలేదు, దీన్ని సర్టిఫై చేసే కెపాసిటీ మాకు లేదని వాళ్ళు చెప్పారు అంతే. అంటే ఇది కరెక్టా కాదా అని మా పరిధిలోకి రాదు అని మాత్రమే చెప్పారు. ఇదే మెయిన్ ఆపోజిషన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీడ్ బర్డ్స్కి ఇస్తున్నాము, ఆ బర్డ్స్ ఎవరు తింటున్నారు, అది మనిషి తింటున్నాడు కదా ఇండైరెక్ట్గా. సో అంటే ఇండైరెక్ట్ వీళ్ళు చెక్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. FSSAI లేకపోవచ్చు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు ఉండకపోవచ్చు, కాకపోతే ఈ ప్రోడక్ట్ ఈ లైఫ్ స్టాక్కి ఒక సంబంధించి ఏదో ఒక సేఫ్టీ మెజర్స్ అయితే ఉండాలి కదా, అసెస్మెంట్ ఉండాలి. అసలు ఇండియాకి ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు దేనికి వాడుతున్నారు? ఎందుకంటే చాలా చాలాసార్లు ఏమవుతుంది, ఒక పర్పస్ కోసం ఇంపోర్ట్ చేసుకొని వేరే పర్పస్ కోసం వాడతారు. ఇప్పుడు సోయా మీల్ ఉంది, అది ఫీడింగ్ కోసం అని ఇంపోర్ట్ చేసుకొని లేకపోతే మీల్ మేకర్ లాగా చేస్తే మనకు హ్యూమన్ బీయింగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకే ఫస్ట్ మీరు అదో ఇది అసెస్మెంట్ చేయండి అని చెప్పి వీళ్ళు అపోజ్ చేస్తున్నారన్నమాట. సెకండ్ న్యూస్ ఏంటంటే, ఇది బిజినెస్ కరస్పాండెన్స్ గురించి. బిజినెస్ కరస్పాండెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పల్లెటూర్లలో ఉంటారు, పల్లెటూర్లలో ఇప్పుడు లేబర్ వర్క్ చేస్తారు, పల్లెటూర్లోనే కాదు పల్లెటూరు నుంచి వచ్చి సిటీస్లో లేబర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు యూపీ బీహార్ నుంచి నిన్ననే మనం మైగ్రేషన్ గురించి చెప్పుకున్నాం, రివర్స్ మైగ్రేషన్. అదంతా యూపీ నుంచి ఒక అతను వచ్చాడు హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడో విజయవాడలోనో వైజాగ్లోనో ఎక్కడో ఒకరు పనిచేస్తున్నాడు లేబర్ లాగా. తనకు బ్యాంక్ అకౌంట్ ఉండకపోవచ్చు, లేకుంటే అతనికి ఉంది బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ఊర్లో ఏటీఎం లేకపోవచ్చు. అవునా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఊర్లోనే ఉన్నారు, అతను ఒక్కడే వర్క్ కోసం ఇక్కడికి వచ్చిండు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, తనకి డైలీ 1000 రూపీస్ వస్తున్నాయి అనుకుందాం, తన ఖర్చులకు ఒక 200 రూపీస్ పెట్టుకుంటాడు, మిగతా 800 రూపీస్ ఇంటికి పంపిస్తాడు కదా. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది అక్కడ పిల్లలు చదివించడానికి, ఏదో ఒక దానికే కదా ఇంటికి డబ్బులు పంపించాలి. సరే తన అకౌంట్లో వేసుకున్నాడు అనుకుందాం, అకౌంట్లో వేసుకుంటే అక్కడ వాళ్ళ ఊర్లో ఏటీఎం ఉంటేనే కదా, బ్యాంక్ ఉంటేనే కదా వాళ్ళు విత్డ్రా చేసుకొని మనీ వాడుకునేది, అయితే అకౌంట్లో ఉంటే లాభం లేదు కదా. ఇక్కడనే బిజినెస్ కరస్పాండెంట్ అనేవాడు మనకి హెల్ప్ఫుల్ అవుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు జస్ట్ ఒక రేషన్ షాప్ లాగా అనమాట, రేషన్ షాప్ కూడా చిన్న చిన్నవి, ఇప్పుడు ఒక నార్మల్ కిరాణం షాప్ ఉంటుంది కదా దాంట్లోనే వీళ్ళు పనిచేస్తారు. అంటే ఆ ఓనరే ఈ బిజినెస్ కరస్పాండెంట్ కూడా అవుతాడు. వాళ్ళ దగ్గర ఏంటంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఉంటుంది, ఒక ఏటీఎం మెషిన్ లాగా ఉంటుంది అనుకోండి, వాడి దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి, వాడి దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి. ఇప్పుడు నేను బిజినెస్ కరస్పాండెంట్, ఆ యూపీ అతను నా దగ్గరకు వచ్చాడు, 800 రూపీస్ వచ్చి నా అకౌంట్ నెంబర్, అదే నా అకౌంట్ నెంబర్ అంటే ట్రాన్సాక్షన్ నెంబర్ అట్లా నాకు ఇస్తాడు, 800 రూపీస్ నాకు ఇస్తాడు. నేనేం చేస్తాను, 800 తీసుకొని వీడు నాకు 800 ఇచ్చిండని నేను సిస్టంలో ఎంటర్ చేస్తాను. వాళ్ళ వైఫ్ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉంది వాళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్ కూడా ఫోన్ చేసి చెప్తాను నేను ఇట్లా డబ్బులు వేసాను తీసుకో అని చెప్తాడు. వాళ్ళ వాళ్ళ ఊర్లో కూడా బిజినెస్ కరస్పాండెంట్ ఉంటాడు కదా, అట్లా ఆమె అతని దగ్గరికి వెళ్ళి వీడి నెంబర్ చెప్తుంది, నెంబర్ చెప్పి ఆథెంటికేషన్ ఉంటుంది కదా ఏదో ఒకటి, ఆథెంటికేషన్ చేస్తే ఓకే వీడు డబ్బులు ఇచ్చాను నిజంగానే అని చెప్పి ఆ 800 ఆ బిజినెస్ కరస్పాండెంట్ వాళ్ళ వైఫ్కి ఇస్తాడు అన్నమాట. ఇదేంటి, ఇండైరెక్ట్గా బ్యాంక్ లాగానే, కాకపోతే స్ట్రక్చర్డ్ ఫామ్ కాదు. ఇది బ్యాంక్ అంటే ఏంటి, ఒక ఆఫీస్, ఒక సెటప్, ఒక అదంతా ఉంటుంది, ఇక్కడ అట్లా కాదు. ఇదేంటి, ఒక చైన్ లాగా అంతే. ఈ బిజినెస్ కరస్పాండెన్స్ కూడా ఒక కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ కంపెనీ కిందే పనిచేస్తారు, అంటే ఏదో ఒక కంపెనీ ఉంటుంది వాళ్ళ కిందనే వీళ్ళు పనిచేస్తారు. కాకపోతే ట్రెడిషనల్ బ్యాంక్ కాదు ఇది, సేవింగ్స్. ఇప్పుడు దాంట్లో డబ్బులు వేస్తే మనకి డిపాజిట్ రేట్ రాదు, అంటే సేవింగ్స్ చేస్తే మనకు దాని మీద ఏమీ ఇంట్రెస్ట్ రాదు, అట్లేమి ఉండదు. జస్ట్ ఈ వెస్టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అవి ఎట్లా ఉంటాయో ఇది కూడా అంతే. కాకపోతే వాళ్ళ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, ఇది లోకల్ది కాబట్టి ఛార్జ్ తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇండైరెక్ట్గా చూసుకుంటే ఏంటి, ఇండియాలో బ్యాంక్స్ ఏటీఎంస్ కంటే బిజినెస్ కరస్పాండెన్సే ఎక్కువ. టోటల్ మనకు ఇండియాలో 1 లాక్ బ్యాంక్ బ్రాంచెస్ ఏటీఎంస్ ఉంటే 5,40,000 బిజినెస్ కరస్పాండెంట్స్ ఉన్నారు ఇండియాలో. అంటే ఆలోచించండి, ఇది ఇంకా ఇదేంటి, ఇది 2018 నెంబర్స్, దాని తర్వాత చాలానే పెరుగుంటారు కదా. బ్యాంక్స్ చాలా క్లోజ్ అయినాయి అవునా, ఎందుకు ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ వీళ్ళందరిది మెర్జర్ అయింది, పక్క పక్కనే 2 బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, ఒక దగ్గర ఆంధ్ర బ్యాంక్ ఉంది పక్కన యూనియన్ బ్యాంక్ ఉంది అనుకోండి, ఏదో ఒకటి క్లోజ్ చేశారా లేదా? అట్లా ఎన్ని మెర్జర్స్ జరిగినాయి లాస్ట్ 4-5 ఇయర్స్లో? సో చాలానే బ్యాంక్స్ క్లోజ్ అయ్యాయి, చాలానే ఏటీఎంస్ క్లోజ్ అయ్యాయి. కాకపోతే బిజినెస్ కరస్పాండెన్స్ పెరిగారు అప్పుడు. ఇప్పుడు ఎస్టిమేట్ ఏంటంటే నియర్లీ 11 లాక్ పీపుల్ ఉండొచ్చు, అప్పుడే 5,50,000 ఉండే 3 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 11 లాక్ పీపుల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. వీళ్ళ కోసం ఒక గవర్నమెంట్ ఒక 2 విషయాలు క్లారిఫై చేయాలి అని ఈ న్యూస్ ఆర్టికల్. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళేంటి, వీళ్ళేం బ్యాంక్ కాదు, వీళ్ళు ఇప్పుడు నేనున్నాను బిజినెస్ కరస్పాండెంట్, నాకు ఒక నేను వాడికి డబ్బులు ఇవ్వాలంటే నేను బ్యాంక్కి వెళ్ళి తెచ్చి కదా. ఇప్పుడు 100 లేబర్స్ ఉన్నారు, 100 లేబర్స్ బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకోలేరు కాబట్టి నన్ను పెట్టుకున్నారు కదా బిజినెస్ కరస్పాండెంట్ లాగా. నేనేం చేస్తాను, బ్యాంక్కి వెళ్ళి అందరివి నేను తెస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను కొంచెం ఛార్జ్ తీసుకొని, అదే కదా బిజినెస్ కరస్పాండెంట్ పని. కాకపోతే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజన్ ఏముంటుంది, ఒక ఇయర్లో 20 లాక్స్ కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే నాకు 2% టీడీఎస్ పడుతుంది అని ఉంటుంది. అట్లా కాకుండా ఒకవేళ ఏంటి 20 లాక్ కంటే తక్కువ అయితే నాకు టీడీఎస్ పడదు. ఇప్పుడు నేనేంటి బిజినెస్ కరస్పాండెంట్ కాబట్టి నా దగ్గరికి డైలీ వచ్చి ఒక్కొక్కరు 1,000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారనుకుందాం, ఒక డైలీ 50 మెంబర్స్ వస్తున్నారు అంటే ఏంటి 50,000 డైలీ కలెక్ట్ చేస్తారు కదా, అంటే ఒక ఇయర్ మొత్తం చూసుకుంటే 20 లాక్స్ ఆటోమేటిక్గా దాటుతుంది కదా. అంటే నేను విత్డ్రా చేసినప్పుడు బ్యాంక్ నా దగ్గర టీడీఎస్ కట్ చేస్తుంది కదా. కాకపోతే నేను డబ్బులు విత్డ్రా చేస్తుంది నా కోసం చేస్తున్నానా? కాదు, నేను ఒక బిజినెస్ కరస్పాండెంట్లా పనిచేస్తున్నాను, నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి తీసుకుంటున్నాను, వాళ్ళందరివి 20 lakhs ఏం దాటలేదు కదా. ఒక్కొక్కడికి డైలీ 1000 రూపీస్ ఇచ్చినా ఇయర్ మొత్తం చూసుకుంటే మనకు 3,65,000 కదా. అందుకే గవర్నమెంట్ ఈ టీడీఎస్ ప్రొవిజన్లో వీళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. బిజినెస్ కరెస్పాండెంట్కి టీడీఎస్ పడదు అని ఆల్రెడీ ఆ రూల్ ఉంది. కాకపోతే ఏంటి, సేమ్ బ్యాంక్ అయితేనే, అంటే ఏంటి ఇప్పుడు వాడొక, ఇప్పుడు హైదరాబాద్లో నేను బిజినెస్ కరెస్పాండెంట్ ఉన్నా, నా దగ్గర ఒక డిపాజిట్ చేశాడు కదా 800 రూపీస్, నేను ఏ బ్యాంక్లో అయితే డిపాజిట్ చేస్తున్నానో యూపీలో విత్డ్రా చేసేవాడు కూడా అదే బ్యాంక్ నుంచి డిపాజిట్ చేస్తే మాత్రమే టీడీఎస్ కట్ చేయట్లేదు, అదర్ బ్యాంక్స్ అయితే కట్ చేస్తున్నాయి. సో దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి అని వాళ్ళ డిమాండ్. సెకండ్ డిమాండ్ ఏంటంటే జిఎస్టీ రిలేటెడ్, వీళ్ళకి ఏంటి, వీళ్ళకి జిఎస్టీ నిల్ రేటే ఉంటుంది యాక్చువల్గా అయితే. కాకపోతే ఆ నిల్ రేట్లో కూడా ఇప్పుడు 20 lakhs దాటి అట్లా ఎక్కువ టర్న్ ఓవర్, ఎక్కువ డబ్బులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి హరాస్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ట్యాక్స్ ఆఫీషియల్స్ నుంచి హరాస్మెంట్ జరుగుతుంది, మీరు జిఎస్టీ కిందికి వస్తారు, మీది అట్లా కాదు ఇట్లా కాదు అని వస్తుంది. సో అది కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ రెండు అడుగుతున్నారు.